267 నుండి 276 వరకు జ్ఞాతే వస్తున్యపి బలవతి.
యాతే వస్తున్యపి బలవతి
వాసనానాదిరేష
వాసనానాదిరేష
కర్తా భోక్తాప్యహమితి దృఢా.
కర్తా భోక్తాప్యహమితి దృఢా
యాస్య సంసార హేతుః.
యాస్య సంసార హేతుః
ప్రత్యగ్దృష్ట్యాత్మని నివసత.
ప్రత్యగ్దృష్ట్యాత్మని నివసత
కామనేయా ప్రయత్నాత్.
సామనేయా ప్రయత్నాత్
ముక్తి ప్రాహుస్తదిహ మునయో.
ముక్తి ప్రాహుస్తదిహ మునయో
వాసనాతనవం యత్.
వాసనాతానవం యత్
అహం మమేతి యో భావో,
అహం మమేతి యో భావో
దేహక్షాదావనాత్మని
దేహక్షాదావనాత్మని
అధ్యాసోయం
అధ్యాసోయం నిరస్తవ్యో
విదుషా స్వాత్మనిష్టయా.
విదుషా స్వాత్మనిష్టయా.
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం
బుద్ధితద్వృత్తి సాక్షిణం
బుద్ధి తద్వృత్తి సాక్షిణం
సోహమిత్యేవ సద్వృత్యా
సోహమిత్యేవ సద్వృత్యా.
నాత్మన్యాత్మమతిం జహి
నాత్మన్యాత్మమతిం జహి.
లోకానువర్తనం త్యక్త్వా
లోకానువర్తనం త్యక్త్వా
దేహానువర్తనం
త్యక్త్వా దేహానువర్తనం
శాస్త్రానువర్తనం త్యక్త్వా
శాస్త్రానువర్తనం త్యక్త్వా
స్వాధ్యాసాపనయం కురు
స్వాధ్యాసాపనయం కురు.
లోకవాసనయా జంతో
లోకవాసనయా జంతోః
శాస్త్రవాసనయాపి చ
శాస్త్రవాసనయాపి చ
దేహవాసనయా జ్ఞానం
దేహవాసనయా జ్ఞానం
యథావన్నైవ జాయతే
యథావన్నైవ జాయతే.
సంసారకారాగృహమోక్షమిచ్చో
సంసారకారాగృహమోక్షమిచ్చో.
అయోమయం పాదనిబంధశృంఖలం
అయోమయం పాదనిబంధశృంఖలం.
వదంతి తజ్ఞా పటువాసనత్రయం
వదంతి తజ్ఞా పటువాసనాత్రయం.
యోస్మాద్విముక్తస్సముపైతి ముక్తిం
యోస్మాద్విముక్తస్సముపైతి ముక్తిం.
జలాదిసంపార్కవశాత్ప్రభూతా
జలాదిసంపర్కవశాత్ప్రభూత.
దుర్గంధధూతాగరుదివ్యవాసనా
దుర్గంధధూతాగరుదివ్యవాసన.
సంఘర్షణేనైవ విభాతి సమ్యక్
సంఘర్షణేనైవ విభాతి సమ్యగ్.
विधूयमाने सति बाहि गन्धे।
विधूयमाने सति बाह्यगन्धे।
अन्तःसृतानन्त दुरन्त वासना।
अन्तःश्रितानन्त दुरन्त वासना।
धूली विलिप्ता परमात्म वासना।
धूली विलिप्ता परमात्म वासना।
प्रज्ञाति संघर्षणतो विशुद्धा।
प्रज्ञाति संघर्षणतो विशुद्धा।
प्रतीयते चंदन गंधवत्स्फुटा।
प्रतीयते चंदन गंधवत्स्फुटा।
अनात्म वासना जालैः।
अनात्म वासना जालैः।
तिरो भूतात्म वासना।
तिरो भूतात्म वासना।
नित्यात्म निष्ठ्या तेषाम्।
नित्यात्म निष्ठात्येषाम्।
नाशे भाति स्वयं स्फुटम्।
नाशे भाति स्वयं स्फुटम्।
यदा यदा प्रत्यगवस्थितं मनः।
यदा यदा प्रत्यगवस्थितं मनः।
तदा तदा मुञ्चति बाह्यवासनाः।
तदा तदा मुञ्चति बाह्यवासनाः।
निःशेषमोक्षे सति वासनानाम्।
निःशेषमोक्षे सति वासनाना।
आत्मानुभूति प्रतिबंध शून्या।
आत्मानुभूति प्रतिबंध शून्या।
వాసనలు క్షయం కావాలంటే నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను అనేటువంటి స్థిర నిశ్చయంలో, అంటే ఆత్మనిష్టలో ఉండాలి. ఈ అధ్యాయం యొక్క సారం మొత్తం కూడా ఇదే. మన వాసనలన్నింటినీ క్షయం చేసుకోవాలి, ఎందుకంటే అవి ఆత్మకి అడ్డు వచ్చినాయి గనక. మరి వాసనలు క్షయం కావాలంటే మనం ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉండాలి, అంటే మన మనస్సు ఎప్పుడు కూడా ఆత్మలో, భావనలో కలిసి ఉండాలి. నేను ఆత్మను అనేటువంటి భావనతో ఉండాలి. అయితే ఈ వాసనలకి ఆత్మనిష్టకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏమిటది అని అంటే, ఎంత మేరకైతే నువ్వు ఆత్మనిష్టలో ఉంటావో అంత మేరకి నీకు వాసనలు క్షయమైపోతాయి. అంటే నువ్వు ఎంతవరకు ఆత్మనిష్టలో ఉంటావో అంతవరకు వాసనలు క్షయమవుతాయి. అంటే పూర్తిగా ఉంటే పూర్తిగా క్షయమవుతాయి, కొంచెం తక్కువగా ఉంటే కొంచెం మిగులుతాయి, కాస్త సగం వరకే ఉంటే ఆ సగం వరకే పోతాయి. అసలు ఆత్మనిష్టలో ఎప్పుడో అప్పుడప్పుడు అనుకోకుండా అలాగనుకుంటే ఆ వాసనలు కూడా ఎప్పుడో అదొకటి అదొకటి పోయినట్టుగా పోతాయి. కనుక వాసనలకి ఆత్మనిష్టకి అవినాభావ సంబంధం. వాసనలు పూర్తిగా పోవాలంటే నువ్వు పూర్తిగా ఆత్మనిష్టలో ఉండాలి, ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉండాలి, నిత్యము నిరంతరము ఆత్మనిష్టలో ఉండాలి. రోజంతా ఉంటున్నానండి, మధ్యలో కాస్త మాకు పని ఉందండి, ఆ పనిలో కుదరదు. ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉంటేనే నీకు వాసనాక్షయం జరుగుతుంది. నీ దగ్గర 100 200 ఉన్నాయి అనుకోండి, డబ్బులు, కూరగాయలు కొనుక్కోవచ్చు, చిల్లర సరుకులు ఏమైనా కొనుక్కోవచ్చు, లేకపోతే ఫ్యాన్సీ షాప్కి పోయి ఏమైనా సోపులు కానీ అట్టాటివి కొనుక్కోవచ్చు. కానీ బంగారం కొట్టుకు పోయి ఏదైనా నక్లెస్ కానీ లేకపోతే ఏదైనా హారం కానీ అట్టాటివి తీసుకోవాలంటే కుదరదు. బంగారం కొట్టుకు పోవాలనుకోండి, అప్పుడు నీ దగ్గర 1000 కానీ లక్షలు కానీ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు అలా పోవటానికి వీలవుతుంది. అట్లానే నువ్వు కొద్దిసేపు ఆత్మనిష్టలో ఉండి, ఏమండి నేను రోజు మొత్తం మీద 2 3 సార్లు అనుకుంటున్నానండి అంటే, నువ్వు 2 3 సార్లు అనుకుంటే అక్కడ కూడా 2 3 దగ్గుతాయి వాసన. మొత్తం పోవాలంటే పోవు. కాబట్టి ఇక్కడ లింక్ కూడా ఉంది. ఎందుకనంటే ఆత్మనిష్టలో ఉంటే వాసనలు తగ్గుతుంటాయి, ఆత్మనిష్టలో లేకపోతే వాసనలు తగ్గవు. వాసనలు ఉంటే ఆత్మనిష్టలో ఉండలేవు, ఆత్మనిష్టలో లేకపోతే వాసనలు బావు, వాసనలు బాగోపోతే ఆత్మనిష్టలో ఉండలేవు. పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు అన్నట్టు. కనుక ఖచ్చితంగా ఆత్మనిష్టలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. వాసనలు పోగొట్టుకోవటానికి వాసనలా పో అంటే పోయేవి కాదు. మన వాళ్ళు పరిపాలకులు అంటుంటారు, ఓ పేదరికమా పో అంటారు, వద్దా పోదు అంటే ఇక్కడ కూడా వాసనలు పోండి అని అంటే పోవు. కాబట్టి అవి పోవటం కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే ఆత్మనిష్టలో ఉండాలి. నిత్యము నిరంతరము నేను ఆత్మను, నేను ఈ దేహమనోబుద్ధులు కాదు, నేను ఆత్మను, ఆత్మనైనటువంటి నేను ఎలా ఉన్నాను, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నా, స్వయం ప్రకాశంగా ఉన్నా, సర్వవ్యాపకంగా ఉన్నా, ఏమి చేయకుండా అకర్తగా ఉన్నాను, అభోక్తగా ఉన్నాను, దేనికి అంటుకోకుండా అసంగంగా ఉన్నాను. ఇలా మన స్వరూపాన్ని మనం అట్లా భావిస్తూ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇదే ధ్యానం, ఇదే విచారణ, ఇదే చివరికి సమాధి స్థితికి దారితీసేది. కనుక ఈ స్థితిలో మనం ఉంటేనే వాసనలు క్షయమైపోతుంది, చివరికి ఆత్మానుభూతి కలుగుతుంది. ఎందుకంటే వాసనలేగా అడ్డం, అడ్డం పోయినాయి కదా, అడ్డం పోతే ఇక ఆత్మానుభూతి. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఆత్మానుభూతిని పొందాలంటే ఇలా వాసనల్ని క్షయం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దీంతో ఈ అధ్యాయం ముగిసింది. ఇక ఇప్పుడు 6వ అధ్యాయం వేక చూడమణిలో అధ్యాసని అంతం చేసేటువంటి విధానం, అధ్యాసను ఎట్లా మనం అంతం చేసుకోవాలి. అధ్యాస అంటే ఏమిటి? ఖచ్చితంగా అధ్యాస అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవటం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోయేటప్పటికల్లా దాన్ని వేరొకటిగా భ్రమపడుతున్నాం. తాడును తాడుగా చూడలేక, ఎందుకంటే చీకటి వల్ల తాడును తాడుగా చూడలేక అది పావని భ్రమపడ్డాం, భయపడ్డాం. ఇది అధ్యాస. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అధ్యాసలోనే ఉన్నాం, పరమాత్మని పరమాత్మగా భావించలేకపోతున్నాం, అందుకని జీవుణ్ణి అనుకుంటున్నాం. ఇది అధ్యాస. జీవుణ్ణి అనుకుంటే ఏమండి, అనుకుంటే అనుకుందామండి, జీవుణ్ణి అని అనుకుంటే అనుకోవటం కాదులే, ఇక్కడ నీకు అనుభూతి, జీవుడు అనేటువంటి అనుభూతి ఉంది. జీవుణ్ణి అయినప్పుడు మనకి జన్మలున్నాయి, దుఃఖాలున్నాయి, సుఖాలున్నాయి, బాధలు భయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే నువ్వు పరమాత్మ కనుకైతే, జీవుడైతే ఎన్ని ఉన్నాయి, పరమాత్మ అయితే ఏం లేవు, ఆనందం మాత్రమే ఉంది. ఆ ఆనందం కూడా ఎక్కడి నుంచో రావటం కాదు, అసలు ఆనందమే నువ్వు, ఆనంద స్వరూపం. ఇది అర్థం కావాలంటే ఇంకా చాలా కాలం పట్టుంది, చాలా జాగ్రత్తగా లోతుగా మనం భావన చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. ఆ ఆనందం ఏమిటనేది, ఆనందం ఇక్కడ ఆనందం వస్తువుల ద్వారా విషయాల ద్వారా వచ్చే ఆనందం కాదు, ఏమీ లేకుండా వచ్చే ఆనందం. ఏమీ లేకుండా ఆనందం ఎందుకు వస్తుందండి, అది ఆనందమేనయ్యా అసలు. రాయి ఎందుకండి గట్టిగా ఉంది, అది అంతేనయ్యా, గట్టిగానే ఉంటుంది. ఎప్పుడు రాయి రబ్బర్ మాదిరిగా మెత్తగా ఉండదు, రాయి ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. ఐస్ ఎందుకండి చల్లగా ఉంది, అది అంతే చల్లగానే ఉంటుంది. ఐస్ చల్లదనాన్ని తెచ్చుకోవాలా, అసలు ఐసే చల్లం చల్లదనం. అగ్ని ఎందుకండి వేడిగా ఉంటుంది, ఆ అగ్ని వేడేనయ్యా, అది దాని సహజం. అలాగే ఆత్మ సహజానందం, సహజ స్వరూపం, సహజానంద స్వరూపం. మరి మనం అందరం కోరుకునేది అదేగా, దానికేగా ఈ మోక్షం అనేటువంటిది. కనుక మనం ఈ అధ్యాసను తొలగించుకోవాలి. అధ్యాస ఎప్పుడు తొలగుద్ది అంటే వాసనాక్షయం వల్ల అధ్యాస తొలగిపోతుంది. అదే ఇంతకు ముందు అధ్యాయానికి దీనికి లింకు. ఇంతకుముందు వాసనాక్షయం అనుకున్నాం కదా, వాసనాక్షయం కావాలంటే ఏం చేయాలి? నేను ఆత్మని అనేటువంటి స్థితిలో నిలవాలి. నేను ఆత్మని అనే స్థితిలో నిలిస్తే ఇంకా అధ్యాస ఎక్కడుంది? నేను జీవుణ్ణి అనుకుంటేగా అధ్యాస, నేను ఆత్మని అనుకుంటే ఇంకా అధ్యాస ఎక్కడుంది? లేదు కదా. కనుక వాసనాక్షయము అధ్యాస రెండోటే. వాసనాక్షయం చేసుకుంటే నీకు అధ్యాస తొలగిపోయింది. వాసనలు తొలగితే అధ్యాస తొలగుద్ది, వాసనలు ఉంటే అధ్యాస ఉంటుంది. చీకటి ఉంటే పామును భ్రమపడతాం, చీకటి లేకపోతే ఆ భ్రమేం పడే పని లేదు. ఇప్పుడు ఈ అధ్యాయంలో 16 శ్లోకాల్లో అధ్యాసని అంతం చేసుకునేటువంటి విధానాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏమిటనంటే, ఏమంటే మేము చాలా వింటున్నాం కదా, బాగా గ్రహించాం కదా, వాసనలు క్షయమైతే ఆత్మానుభూతి, ఆత్మానుభూతి అంటే మోక్షం, కాబట్టి వాసనలు క్షయం చేసుకోవాలా? వాసనలు క్షయం చేసుకోవాలంటే ఆత్మలో నిలబడితే సరిపోద్ది, నేను ఆత్మను అనుకుంటే సరిపోద్ది కదా. ఇంకా ఎందుకండి మళ్ళీ ఈ 16 శ్లోకాలు మళ్ళీ చెప్పటం ఎందుకు అని అంటే, నువ్వు ఆత్మగా ఉంటే నిజమే వాసనలు క్షయమైపోతాయి, కానీ ఉండటం లేదుగా. ఉంటున్నావా? ఆహా, ఉండటంలా. అదిగో దానికోసం, ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత కూడా మనకు అర్థం కాకపోతే ఇబ్బంది. ఎందుకంటే అధ్యాసను అంతం చేసుకోవటం అని అంటే నేను ఆత్మగా ఉండాలి, నేను బ్రహ్మముగా ఉండాలి, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమని పోగొట్టుకోవాలి. ఇది కదా మన లక్ష్యం. మరి ఉండలేకపోతున్నామే, తెలుసుకోలేదా? తెలుసుకున్నాం ఒకసారే, రెండు సార్ల, 100 సార్లు తెలుసుకున్నాం నేను బ్రహ్మాన్ని అని. నువ్వెవరు అని అడిగితే నేను బ్రహ్మాన్ని అని ఇక్కడ చెప్తాం, బయట ఎవరిని అడిగితే నేను సుబ్బయ్యని పుల్లయ్యని అంటాం. అంటే మనకున్నటువంటి ఈ నిజమైనటువంటి జ్ఞానం ఇంతవరకే, ఈ కొద్దిసేపే, మళ్ళీ మామూలే. అంటే అది మనకు అనుభూతిగా ఉంది, ఇదేమో తెచ్చుకుంటున్నాం. ఇది అనుభూతి కావాలి. అదిగో దానికి ఇక్కడ మళ్ళీ అధ్యాసని అంతం చేసుకునేటువంటి విధానాన్ని చెప్తున్నారు. అధ్యాస అంటే నేను దేహాన్ని క్షేత్రాన్ని అనేటువంటి గట్టి అభిప్రాయమే అధ్యాస. అంటే దేహ తాదాత్మ్యం, దేహంతో తాదాత్మ్యం, దేహమే నేను అనే దేహాత్మ భావన, ఇది అధ్యాస. మరి అలా కాకుండా నేను అన్నప్పుడు, లేదా మనం అనుకున్నప్పుడు, నేను అనేటువంటి భావన అనుకున్నప్పుడు మన దృష్టిపథంలో ఇప్పుడు ఏముంటుందంటే దేహం ఉంటుంది. నేను బ్రహ్మాన్ని అని అనుకునేటప్పుడు కూడా ఆ మొదటి నేను ఈ దేహమే. అప్పుడు తప్పు అవుద్ది కదా, నేను బ్రహ్మాన్ని అంటే, అంటే ఈ దేహం బ్రహ్మం అంటే తప్పు. కనుక నేను అన్నప్పుడు ఏముండాలి మన దృష్టిలో? ఆత్మ ఉండాలా? ఈ దేహమునందంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఉండాలి. అది ఉంటల్లా. ఎందుకనంటే అది అప్పుడప్పుడు కావాలని రబ్బర్ సాగదీసినట్టు పట్టుకుంటే కాసేపు ఉంటుంది, మళ్ళీ వదలంగానే మళ్ళీ మామూలుకి, మళ్ళీ మళ్ళీ దేహానికి వచ్చేస్తుంది. కనుక నేను అన్నప్పుడు మన దృష్టిలో దేహం ఉంటున్నది, అలా కాకుండా నేను అన్నప్పుడు మన దృష్టిలో ఆత్మ ఉండాలి. అటువంటి దృష్టి ఎల్లప్పుడూ ఉండాలి, కొద్దిసేపు కాదు, ఎప్పుడు నిరంతరము ఉండాలి. అలా ఉంటే అప్పుడు అధ్యాస మనకి లేదు, అసలే లేనే లేదు అని. మరి ఇటువంటి అధ్యాసను ఎట్లా తొలగించుకోవాలో, దానికి మనం ఎలాంటి సాధనలు చేయాలో, మన మనోబుద్ధుల్ని ఎట్లా సరిచేసుకోవాలో, ఈ శ్లోకం నుంచి మనకి 16 శ్లోకాల్లో వివరించబోతున్నారు. అధ్యాసను తొలగించుకోవాలంటే గొప్ప సాధన ఏదో ఇప్పుడు మనకి 277 శ్లోకంతో ప్రారంభం చేస్తున్నారు. 277 చూడండి. స్వాత్మన్యేవ సదా స్థిత్వా
స్వాత్మన్యేవ సదా స్థిత్వా
మనో నశ్యతి యోగినః.
మనో నశ్యతి యోగినః
ఆసనానాం క్షయశ్చాతః.
వాసనానాం క్షయశ్చాతః
ఆధ్యాసాపనయం కురు.
స్వాధ్యాసాపనయం కురు.
స్వాత్మన్యేవ సదా స్థిత్వా
స్వాత్మన్యేవ సదా స్థిత్వా
మనో నశ్యతి యోగినః.
మనో నశ్యతి యోగినః
వాసనానాం క్షయశ్చాతః.
వాసనానాం క్షయశ్చాతః
స్వాధ్యాసాపనయం కురు.
స్వాధ్యాసాపనయం కురు.
ఇక్కడ నుండి చాలా శ్లోకాలకి ఈ మొకటం వస్తుంది, స్వాధ్యాసాపనయం కురు. మొకటం, మొకటం అంటే కిరీటం. కాబట్టి తలకాయ మీద కిరీటం పెడితే ఎట్లా ఉంటుందో ప్రతి శ్లోకానికి కూడా చిట్ట చివరిలో స్వాధ్యాసాపనయం కురు అంట. అంటే స్వ అధ్యాస అపనయం కురు, అంటే నీ అధ్యాసని పోగొట్టుకో. ఎలా? ఇలా ఏం చెప్పారు? ముందు చెప్పారు కాబట్టి ఇదిగో ఇట్లా నీ అధ్యాసని పోగొట్టుకొని అలా మనకి మొకటం వస్తుంది ప్రతి శ్లోకంలో. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు? యోగినః మనః, యోగి యొక్క మనస్సు. యోగి అనగానే మనకి ఎవరు కనపడతారు యోగి అంటే? ఇప్పుడు మనకి యోగాభ్యాసం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగులు అనుకుంటాం. అట్టవాళ్ళు కనుక మనకి ఎవరు కనపడకపోతే యోగులు అనగానే బాగా గడ్డాలు మీసాలు పెంచుకొని అరణ్యాల్లో ఉండేవాళ్ళు అనుకుంటాం. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. ఎవరో యోగులు అంటే మనమే. మనకి గడ్డాలు మీసాలు లేకపోయినా యోగులవే, ఉన్నా వాళ్ళు యోగులు కాదు. ఎందుకంటే యోగ అనేటువంటి పదానికి అర్థం తెలిస్తేగా పాపం. యోగ అనేటువంటి మాట యుజ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే కలయిక. మరి దేంతో ఎవరు కలవాలి అంటే జీవుడు దేవుడితో కలవాలి. జీవుడు దేవుడితో కలవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు యోగులు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు జీవుడిగా ఉన్నాం. జీవుడు అనేటువంటిది మనకి భావన, అందుకనేగా నేను దేహాన్ని అనుకుంటున్నాను కదా. కాబట్టి జీవుడిగా ఉన్న మనం ఏమనుకో బ్రహ్మముగా కావాలి. నిజంగా మనం బ్రహ్మమే. పొరపాటును జీవుడు అనుకుంటున్నాం. నీ పొరపాటు నువ్వు సరి చేసుకొని నువ్వు బ్రహ్మముగా ఉండు. ఇది వేదాంతం చెప్పేది. ఇలా ఎవరైతే పరమాత్మని అందుకోవటానికి ప్రయత్నం చేస్తారో, బ్రహ్మ సాక్షాత్కారానికి ఎవరు ప్రయత్నం చేస్తారో, మోక్షానికి ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు యోగులు. కనుక యోగులు అనగానే అటు ఇటు చూడబాకండి, ఇట్లా చూడండి మీరే. ఇది మొట్టమొదటి విషయం. భగవద్గీతలో భగవానుడు చెప్పినా, ప్రకరణ గ్రంథాల్లో మహాత్ములు ఎవరు చెప్పినా యోగులు అనేటువంటి మాటకు అర్థం ఇదే. అంతేగాని యోగులు అనేవాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు మనకంటే ఎంతో బ్రహ్మాండంగా ఏదో చేస్తుంటారు అనుకోబాక. మనకంటే బ్రహ్మాండంగా చేయొచ్చు, చేసినటువంటి వాళ్ళు యోగులే. కానీ అది తప్ప మిగతా చేసే వాళ్ళందరూ యోగులు కాదు. భోగులన్న అవుతారు, రోగులన్న అవుతారు. కనుక ఇది యోగం అంటే. మరి యోగుల యొక్క మనస్సు అంట స్వాత్మని ఏవా, ఆత్మయందే, తన యందే, తన స్వరూపమునందే సదాస్తిత్వ, నిరంతరము కూడా నిలిచి ఉండటం వల్ల ఎప్పుడు వాళ్ళ యొక్క మనస్సు నిరంతరము కూడా ఆత్మలో నిలిచి ఉండటం వల్ల, వాళ్ళ స్వరూపంలో నిలిచి ఉండటం వల్ల నశ్యతి, నశిస్తున్నది, మనసు నశించిపోతుంది. అత అందువల్ల వాసనానాం క్షయశ్చ, వాసనలన్నీ క్షయమైపోతాయి. స్వ అధ్యాస అపనయం కురు, ఈ విధంగా నీ అధ్యాసను పోగొట్టుకో అంటున్నారు. కాబట్టి ఏమిటి ఇక్కడ చెబుతుంది? యోగులైనటువంటి వారు, అంటే యోగంలో సిద్ధులైనటువంటి వారు, వాళ్ళ యొక్క మనస్సును ఎల్లప్పుడు కూడా ఆత్మలోనే ఉంచుతారు. అంటే ఎప్పుడు కూడా నేను ఆత్మననే భావనలోనే ఉంటారు, ఎల్లప్పుడూ ఆత్మననే భావనలో ఉంటారు. ఏమండి, ఇందాక మీరు యోగులు అని అంటున్నారు కదా మమ్మల్ని, మేము ఎల్లప్పుడు ఉండలేదు కదండి. అంటే మీరు యోగులు కావటానికి ప్రయత్నం చేస్తున్నారు, అందుకని యోగులే. ప్రయత్నం చేస్తే యోగులే. ఎవరన్నా బయట నుంచి వచ్చి అమ్మా ఏం చేస్తున్నారు మీరంటే అన్నం వండుతున్నానంటారు. వండేది అన్నమా బియ్యమా? బియ్యాన్ని కదా వండుతుంది. అన్నం అయితే ఇంక వండాల్సిన పనే ఉంది, బియ్యమేగా అన్నం కావాల్సింది. అంటే ఎట్లాగూ అన్నమే గనక వచ్చేది అన్నమే కదా ఫలితం, అందుకని అన్నం వండుతున్నాం అన్నారు. అలాగే యోగులు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనం ఎట్లాగూ ఆ యోగులు అవుతాం కాబట్టి, ఎట్లాగూ మన మనసు ఆత్మలో నిలబడిపోద్ది కాబట్టి, ఎట్లాగూ మనం కాస్త నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థిర నిశ్చయంలోకి వస్తాం కాబట్టి, ఎట్లాగూ ఆత్మానుభూతి కలుగుద్ది కాబట్టి, ఎట్లాగూ మోక్షం కలుగుద్ది కాబట్టి మనం యోగులం. కనుక యోగులైనటువంటి వాళ్ళు మనస్సుని ఆత్మలో నిలుపుతున్నారంటే వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేసి నిలిపారు, కానీ రావటంతో ఆమెను మనసును తీసుకొచ్చి ఆత్మలో పెట్టుకోవాలా? అట పెట్టుకోవటానికి వీలయ్యేది కాదు మనస్సు, అది కనపడేది కూడా కాదు. కాబట్టి అట్లా మనస్సుని ఆత్మలో నిలుపుతున్నారు గనక మనస్సు నశించిపోతుంది. ఆత్మలో నిలిపితే ఏమవుద్ది? ఆత్మగా ఉంటుంది, ఇంకా మనసు ఎక్కడ ఉంటుంది? అందుకనే మనం అనేక సార్లు చెప్పుకున్నాం, మనసు ఆత్మ రెండు ఒక్కటే అని. ఆలోచనలతో ఉంటే ఆత్మ మనసు అవుద్ది, ఆలోచనలు తీసేస్తే మనసు ఆత్మ అవుద్ది. అందుకని మనసే ఆత్మ. కనుక ఈ మనస్సును మనం ఏం చేస్తున్నాం? ఆత్మలో నిలిపితే అది ఆత్మాకారంగా మారిపోద్ది. నది సముద్రంలో కలిస్తే సముద్రాకారంగా మారిపోద్ది. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళకి మనసు నశిస్తుంది గనక యోగులకి వాసనలన్నీ క్షయమైపోతుంది. అసలు మనసే నశించిపోతే ఇంకా వాసనలు ఎక్కడుంటాయి? ఉండవు. ఈ ప్రకారంగా నీ అధ్యాసని పోగొట్టుకో అంటున్నారు ఈ శ్లోకంలో. కనుక ఈ శ్లోకంలో చెప్పింది ఒక్కటే విషయం, నీ మనస్సుని ఆత్మలో నిలిపేసేయి. నీ మనస్సుని ఆత్మలో నిలుపు అంటే మనస్సుని ఆత్మలో నిలిపడం, మనసు అంటే ఏంది? ఆలోచనలు కదా. కాబట్టి నీ ఆలోచనలన్నీ ఆత్మలోనే ఉండాలి. బజార్లో కానీ వేరే వ్యవహారాల్లో కానీ వాటిట్లో కాదు ఉండాల్సింది, ఆత్మలో. అంటే ఎల్లప్పుడూ నేను ఆత్మననే భావన ఉండాలి. ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏకధారగా నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉండాలి. దీనివల్లనే యోగులైనటువంటి వారు మనస్సుని నశింపజేసుకుంటున్నారు. మనసు నశిస్తే వాసనలు పోతున్నాయి. ఇలా అధ్యాసని అంతం చేసుకోమని ఇక్కడ మనకి శంకరులు సలహా ఇస్తున్నారు. నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అనేటువంటి తాదాత్మ్య భావన విడిచిపెట్టాలి. ఆ తాదాత్మ్యాన్ని విడిచి నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను దేహాన్ని అనేటువంటి భావన విడిచి నేను నిరాకార నిర్గుణ నిరంజన నిర్వికార నిరీహ నిత్య సత్య ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి భావన చేయాలి. ఈ భావన చేస్తూ చేస్తూ చేస్తూనే యోగులైనటువంటి వారు మనస్సుని నశింపజేశారు, చేసుకున్నారు. మనసు ఎప్పుడంతం అవుద్ది? వాసనలు అంతమైతే అవుద్ది. మనసు అంతమైతే ఏమవుద్ది? వాసనలు అంతమవుతాయి. వాసనలు అంతమైతే మనసు అంతమవుద్ది. అంటే అన్ని రకాల ఆలోచనలు సంకల్పాలు అంతమైతే చాలు. మరి ఆలోచనలన్నీ ఎప్పుడు ఆగుతాయి? అది కూడా మనం ఆలోచించాలి. ఈ ప్రపంచం మీద, దేహం మీద, భార్యాబిడ్డల మీద, ఆస్తిపాస్తుల మీద, వీటన్నిటి మీద మమకారం, వ్యామోహం ఉన్నంతకాలం, ఈ జగత్తు సత్యమని అనుకున్నంతకాలం ఆలోచనలు సంకల్పాలు వస్తూనే ఉంటాయి, తిరగలేదు. మరి అట్టయితే ఎట్టనండి? మనం ఇట్టుంటున్నాం కదా. అందుకనే ఆలోచిద్దాం, దానికి కూడా మార్గాన్ని చెప్తారు. అంటే మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నంతకాలం మన మనస్సులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అసలు జగత్తు నిత్యమని భావిస్తేనే మనకి ఈ వ్యామోహాలు కూడా కలుగుతున్నాయి. ఈ జగత్తు నిజం అనుకోవటం వల్ల కాదు, ఇక్కడ డబ్బు కాని, బంగారం కాని, ఇళ్ళు వాకిళ్ళు కాని, భూములు కాని, తోటలు కాని, దొడ్లు కాని, అన్ని కూడా నిజం అనుకోవటం వల్ల కాదు, వాటి మీద వ్యామోహం పెరుగుతుంది. మరి కల్లో కూడా నీకు రాత్రి చాలా కనపడ్డాయే, ఇప్పుడు దాని మీద నీకేమైనా వ్యామోహం ఉందా మేలుకున్న తర్వాత? లేదు. ఎందుకని? అది వట్టిదే, తెలిసిపోయి. అప్పుడు తెలియలా, ఇప్పుడు తెలిసింది. కల్లో నుంచి మేలుకున్న తర్వాత కల్లో కనపడ్డాయన్నీ వట్టిదేనని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి వాటి మీద నీకు వ్యామోహం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కనుక కనిపించినవన్నీ వ్యామోహం ఉంది. ఎందుకని వ్యామోహం ఉంది? ఇవన్నీ కూడా నిజం, ఈ జగత్తంతా సత్యం అని అనుకుంటున్నావు కాబట్టి. ఇలా ఎప్పుడైతే జగత్తు సత్యం అనుకున్నావో, అనేకమైనటువంటి ఆలోచనలు ఇలా వస్తున్నాయో, అప్పుడు నువ్వు ఆత్మగా ఉండటానికి కుదరదు. ఏకధారగా నీకు ఆత్మనిష్ట లేదు, అంటే ఆత్మగా నువ్వు ఉండటం అనేటువంటిది కుదరదు. కాబట్టి మనసులోని కోరికలు కానీ, అలజడులు కానీ, అశాంతి కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మనిష్ట కుదరదు. కనుక మన యొక్క ఆలోచనలు తగ్గాలంటే ఒక్క పని చేయాలి, ప్రపంచం మిథ్య అనే దాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. తెలుసు మనకి ప్రపంచం మిథ్య అని తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి వస్తువు మన దగ్గర గ్యారంటీగా ఉంటుందని నమ్మకం లేదు. మనం కట్టుకున్నటువంటి ఇల్లు మనకు ఉంటుందని గ్యారంటీ లేదు. మన దగ్గర ఉన్న డబ్బు మనకే ఉంటుందని గ్యారంటీ లేదు. అసలు మనం ఈ దేహం గ్యారంటీగా ఉంటుందని నమ్మకం లేదు. అంటే ఏది నమ్మకం లేదు మనకు తెలుసు. మరి జగత్తు ఇది సత్యమా, ఇది నిత్యమా? కాదు, జగత్తు మిథ్య అని చెప్తున్నారు. అందుకనే శంకరాచార్యులు వారు నేను అర్ధ శ్లోకంలో చెప్తారు వేదాంతం మొత్తాన్ని అని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు. అయ్యా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. బ్రహ్మ సత్యం అయితే ఒప్పుకుంటాం, కానీ జగన్ మిథ్య అంటే మాత్రం మనకు అప్పుడప్పుడు ఒప్పుకో బుద్ధి కాదు. అదిగో అదే ఒప్పుకోవాలి, అదే స్థిర భావన ఏర్పడాలి మనకి. ఆ స్థిర భావన కనుక ఏర్పడితే మన లోపల నుంచి వచ్చేటువంటి కోరికల వల్ల మనసు అలజడి చెందుతుంది. ఆ కోరికలే కనుక లేకపోతే అలజడి చెందదు. అంటే జగత్తు కనుక మిథ్య అని అనుకుంటే కోరికలు ఉండవు. కనుక దేహ సంబంధమైన కోరికలు అణగాలి. ప్రపంచం మిథ్య అని ఇక్కడ లభించేటువంటి సుఖం కానీ ఆనందం కానీ శాశ్వతం కాదని కూడా మనం తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఎప్పుడు గ్రహించామో అప్పుడు మనసు ఆత్మలో నిలుస్తుంది. మనసుకి రెండు పనులు ఇస్తే కుదరదు, ఒక పనే. ప్రపంచ విషయాలు చెప్పావా, అందులో మునుగుద్ది. పరమాత్మలో ఉన్నావా, అందులో ఉంటావు. కానీ ప్రపంచంలో పరమాత్మలో రెండు కలిపి ఒక్కసారే ఉంటానంటే కుదరదు, ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉండు, కాసేపు ఆగిన తర్వాత పరమాత్మలో ఉండు, మళ్ళీ ప్రపంచంలో. అంతేగాని ప్రపంచం పరమాత్మ రెండింటినీ కలిపి పట్టుకుంటానంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఒకటి సత్యం, ఒకటి మిథ్య, అందుకని రెండు కలపటానికి లేదు. కనుక ఈ ప్రకారంగా మనసుని కోరికల నుంచి విముక్తి చేసి ఈ జగత్తు మిథ్య ఇక్కడ ఉండేటువంటి వస్తువులు విషయాలు భోగాలు ఈ ధన సంపదలు ఈ ఇల్లు వాకిళ్ళు ఈ భార్యా బిడ్డలు అన్ని కూడా శాశ్వతం కాదు, నిత్యం కాదు, ఇవన్నీ మిథ్య అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే, గుర్తుపెట్టుకోవటం కాదు ఎప్పుడు కూడా భావన గనక ఉన్నట్టుంటే, నేను ఆత్మను అని తపిస్తా ఉంటే, ఆత్మగా ఉంటే అది చాలు. ఇది గొప్ప తపస్సు. తపస్సు అంటే ఏమిటంటే, నా చెప్పుకున్నాం యోగులంటే గడ్డాల మీసాలు ఉంటే కాదని, తపస్సు అన్నా కూడా అంతే. మనకి సినిమాల్లో చూపించినట్టుగా దండ కమండలాలు పట్టుకొని తపస్సు చేస్తూ ఉంటారే, అదేం కాదు తపస్సు అంటే. తపస్సు అంటే తప్పించటం. దేనికోసం తప్పించాలా? ధనం కోసమా? భార్యా బిడ్డల కోసమా? పదవుల కోసమా? వీటి కోసం కాదు తప్పించేది. వాటి కోసం తప్పించేటువంటి వాడు ఎప్పటికీ కూడా ఆత్మగా ఉండలేడు. మరి ఎవరు దేనికోసం తప్పించాలా? ఆత్మ కోసం తప్పించాలా? పరమాత్మ కోసం తప్పించాలా? ఆ పరమాత్మ నేనే అనేటువంటి స్థిర నిశ్చయానికి రావాలి. ఎప్పుడైతే ఇలా నేను ఆత్మను అని తపనతో తపిస్తూ ఉంటామో అది తపస్సు. కాబట్టి తపస్సు అంటే ఏమిటయ్యానంటే, నేను ఆత్మనని నిరంతరము తపిస్తూ ఉండటమే. ఆ తపో అగ్నిలో వాసనలన్నీ భస్మీపట్లం అయిపోతాయి. నువ్వు గనక అట్లా ఆత్మగా ఉన్నావంటే అప్పుడు పుట్టేటువంటి అగ్నిలో అన్ని వాసనలు కూడా భస్మీపట్లం అయిపోతాయి. ఇది వాసనాక్షయం. కానీ ఆత్మలో నిలవకుండా ఏం చేస్తుందంటే వాసనలే. కనుక వాసనల యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుంటూ వాటిని వేరువేరు మార్గాల ద్వారా క్షయం చేసుకుంటూ ఆత్మనిష్టలో ఉండాలి. వాసనలు అనేటువంటివి అనేక పొరల్లో ఉంటాయి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. వాసనలు వాసనలు అనుకుంటున్నాం కదా, కట్టగట్టి మొత్తాన్ని కూడా బయట పారేద్దామండి అంటే, అవి మూడు రకాల పొరలు ఉంటాయి. బాగా గట్టిగా ఉన్న పొర అడుగున ఉంటుంది, మధ్యస్థంగా ఉన్న పొర మధ్యలో ఉంటుంది, తేలికైన పొర పైన ఉంటుంది. ఈ తేలికైన పొర ఏంటంటే దేహవాసనలు. మధ్యలో ఉన్న పొర మనోవాసనలు, మనస్సుకు సంబంధించినవి. ఇక అడుగున గట్టిగా ఉంది బుద్ధికి సంబంధించినటువంటి కోరికలు. అవి అంత తేలిగ్గా బావు. మనకి ఏ కోరిక అయితే ఉందో నువ్వు ఏం చేస్తున్నా సరే అది మళ్ళీ గుర్తుకొస్తా ఉంటుంది. అందుకని ఇట్లా ఉంటాయి. కనుక ఇలా ఉన్న వాటిని పై పొరలో ఉన్నటువంటి వాసనల్ని తేలిగ్గా పోగొట్టుకోవచ్చు, మధ్యస్థంగా ఉన్న వాటిని కొద్దిగా శ్రమతో పోగొట్టుకోవచ్చు, కానీ అడుగున పొరలో ఉన్నటువంటివి అంత తేలిగ్గా పోవు. బాగా మురికి అంత బాగా పట్టి అతుక్కుపోయిందనమాట. అందుకని మనం ఏం చేయాలి, కొన్ని వాసనల్ని నిష్కామ కర్మలు చేస్తూ ఖర్చు చేసుకోవాలి. అంటే మనం నిష్కామ కర్మలు చేస్తున్నామంటే కొన్ని దేహవాసనలు పోతాయి. కొన్ని వాసనల్ని రూట్ మార్చి ఖర్చు చేసుకోవాలి. అంటే మన లోపల నుంచి వాసనలు వస్తుంటాయి. ఏమని, మనం బాగా బ్రతకాలంటే, బాగా డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలంటే ఏదో కొద్దిగా ఇతరులను కాస్త మోసం చేస్తే బాగుంటుంది, ఊరికి నేను న్యాయంగా న్యాయంగా ఉండి రమ్మంటే రాదు కదా అని ఇట్లా మనకి ఏదైనా వాసనల ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ వాసనలు కాస్త రూట్ మార్చి సత్కార్యాలు చేస్తూ ఆ వాసనలు కాస్త పోగొట్టుకోవాలి. అంటే సత్కార్యాలు నిష్కామంగా చేయాలి. అలా చేస్తే, చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంటుంది, అందులో ఉంటాం, ఈ వాసనలు క్షమైపోతాం. కొన్ని వాసనలు మనసుకు నచ్చ చెప్పుకుంటే సరిపోద్ది. అబ్బే ఇలాంటి ఆలోచనలు వచ్చినాయండి నాకు, తిచి వద్దులే. మనకి అట్లా అన్యాయంగా మనం సంపాదించుకోవటం, ఇతరులను మోసం చేయటం, ఇతరుల సొమ్ము కాజేయటం ఇవన్నీ మనకు వద్దు అని మనసుకి నచ్చ చెప్పుకోవాలి. ఇక కొన్ని మనకి తెలియకుండా ఏం చేస్తే పోతాయంటే శాస్త్ర శ్రవణం వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల, వీటన్నిటి వల్ల మనకి తెలియకుండా రెండు రకాలు, రెండు పొరల్లో ఉన్నాయి వాసనలు, దేహ వాసనలు అలాగే మనసుకు సంబంధించినవి మొత్తం పోతాయి. మిగిలినటువంటి పనులు చేతైనా చేతకపోయినా ఇవి చేసినా పోతాయి. అంటే శాస్త్ర శ్రవణం, జప ధ్యానాదులు, వీటి ద్వారా ఖర్చు చేసుకోవచ్చు. అలాగే స్వాధ్యాయం, శ్రవణం అన్న నిధ్యాసనలు. ఇక ఈ శ్రవణం అన్న నిధిధ్యాసనల ద్వారా అట్టడుగు పొరల్లో ఉన్నటువంటివి కూడా పోతాయి. శ్రవణము, జప ధ్యానాలు వాటి వల్ల రెండో పొర పోతాయి. మూడో పొర ఎప్పుడు పోతాయి అంటే మనన నిధిధ్యాసనల ద్వారా, అంటే శాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని బాగా విచారణ చేస్తూ దాని మీదనే మన బుద్ధిని కనుక ఉంచినట్లయితే అట్టడుగు పొరలో ఉన్నటువంటి పాము పాము అనేటువంటి ఆ కోరికలు కూడా అవి కూడా పోతాయి. ఇది అయితే ఇందాక ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. తపస్సును గురించి చెప్పుకున్నాం. తపస్సు అంటే ఏకధారగా ఆత్మను గుర్తించటం. నేను ఆత్మను అనేటువంటి భావన ఎల్లప్పుడూ గుర్తుంటాం, అదే తపస్సు. దానికోసమే తపస్సు. మహాత్ములైనటువంటి వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ఎందుకండి అలా ఎక్కడో కూర్చొని ఏదో చేస్తారనంటే వాళ్ళు చేసేది ఇదే. నేను పరమాత్మని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు, నేను పరమాత్మని అని గట్టిపడేదాకా చేస్తుంటారు. మరి నేను ఆత్మనని అంత గట్టిగా మనం ఉండగలుగుతున్నామా అంటే ఉండలేము. ఎందుకనంటే మధ్య మధ్యలో ఈ మనస్సు ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. మనం వద్దన్న ఊరుకో అది పరిగెత్తానే ఉంటుంది. దాన్ని కాస్త కట్టిపెట్టడం కష్టం. కోతిలాగా ఉంటుంది మనస్సు అంటే. కోతి కోతి కూడా అంతే, అటు చూస్తుంది ఇటు చూస్తుంది, అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఎగురుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది. ఇది కూడా మనస్సు కూడా అంతే. సరే ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తారు, పురాణాల్లో మనం తెలుసుకుంటాం, విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు వీళ్ళు తపస్సులు చేస్తున్నట్టుగా, ఆ తపస్సుల వల్ల అగ్ని లేచి అన్ని అన్ని లోకాలని కమ్మినట్టుగా, దాంతో దేవేంద్రుడికి కోపం వచ్చి ఆ తపస్సుని చెడగొట్టడం కోసం అప్సరసల్ని పంపించినట్టుగా, ఆ అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని కవ్వించి వాళ్ళ ఆలోచన మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం, అప్పుడప్పుడు కొంతమంది ఆ మాయలో పడిపోవటం, కొంతమంది మాయలో పడిపోకుండా ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది మనం పురాణాల్లో వింటాం, సినిమాల్లో చూస్తాం. కానీ ఏమిటి అసలు ఇది అని అంటే, దేవేంద్రుడు అంటే ఎవరో కాదు మన మనస్సే. దేవేంద్రుడు అంటే మన మనస్సు. ఆ దేవేంద్రుడు అప్సరసలను పంపిస్తాడు కదా ఈ తపస్సుకు విఘ్నం కలిగించడానికి. ఎవరు అప్సరసలు అంటే, ఇదిగో మనకు వచ్చేటువంటి కామ వికారాలు, అంటే కోరికలకు సంబంధించినటువంటి వికారాలు. మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆ వస్తువు తెచ్చుకుందాం, ఈ వస్తువు తెచ్చుకుందాం, అయ్యో నక్లిస్ కొనుక్కుందాం అనుకున్నామే, అయ్యో ఇంకా ఇంతవరకు కొనుక్కోలేదే, ఈ గుర్తుకొచ్చినాయి అనుకోండి, ఇయే అప్సరసలు. అప్సరసలు అంటే ఎవరో కాదు. ఎవరు పంపించారు ఈ అప్సరసల్ని? మనస్సు అంటే దేవేంద్రుడు పంపించాడు. ఇదే కథ. మునీశ్వరులు ఏమో తపస్సు చేస్తుంటారు, ఆ తపో అగ్ని జ్వాలలు అట్లా లోకాల్లో కమ్మేస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు అప్సరసల్ని పంపిస్తారు. ఆ అప్సరసలు ఏమో వీళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి మీరు కాదు పొమ్మంటారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ కామ వికారాలు కలిగినప్పుడు, ఈ కోరికలు కలిగినప్పుడు, ఛీ ఇప్పుడు నాకు అసలు ఆ విషయమే అక్కర్లేదు, నేను పరమాత్మగా ఉండాలి. పరమాత్మగా ఉంటే అన్ని నక్లీసులు దీంట్లోనే ఉంటాయి, అన్ని వ్యవహారాలు దీంట్లోనే ఉంటాయి, ఇంకా నాకేం అక్కర్లా. ఇప్పుడు నక్లీస్ తెచ్చుకున్నాం అనుకో, పెట్టుకోవటానికి భయం, ఇంట్లో పెట్టుకోవటానికి భయం, లాకర్లో పెట్టుకుంటే పోవటానికి బ్యాంకుకి రావటానికి భయం, పెట్టుకొని ఇక్కడికన్నా పోతే ఎవరైనా గొంతు విసురుతారని భయం. ఇవన్నీ ఎందుకు నాకు? నేను పరమాత్మగా ఉంటే అన్ని ఆనందాలు నాలోనే ఉంటాయి అని ఇలాగ భావిస్తూ మనం ఈ తపస్సుని కొనసాగించాలి. కాబట్టి తపస్సు అంటే ఏమిటో, తపస్సుకు వచ్చేటువంటి విఘ్నాలు ఏమిటో, ఆ విఘ్నాలు పంపించేటువంటి దేవేంద్రుడు ఎవరో, ఇది కథ. అంటే దీన్ని అట్లా కథారూపంలో చేస్తే మనం హాయిగా ఆహా ఆహా ఓహో అని బాగా వింటాం. అంతే తప్ప ఇక్కడ ఇంకేమి లేదు అంతకంటే. కనుక తీవ్ర తపస్సుని ప్రారంభించు, మనస్సుని దానికి అనుకూలంగా చేయి, మనస్సుకు పట్టిన వాసనలన్నింటినీ కూడా అంతం చేయి, దాంతో మనోనాశనం అవుతుంది. మనోనాశనం అయితే ఆత్మానుభూతి అంటే మోక్షం. సరేనండి, బాగానే ఉంది. వాసనలు అంతం చేసుకోమన్నారు కదా, ఏమైనా ఉపాయం ఉందా? వాసనలు అంతం చేసుకోవాలి కదా, అదేమిటండి? ఇందాక ఆత్మలో ఉండమన్నారు, ఉండమన్నారండి, ఉండలేకపోతున్నాం కదా. మరి దానికి ఏదన్నా ప్లాన్ చెప్పారు, అందుకని నేను చెప్పాం. ఏదో ఒక మాట చెబితే ఆ మాటలో మనం ఉండలేకపోతే ఫెయిల్. కనుక దానిలో మనం ఉండగలిగేంత వరకు మనకు వచ్చే ఆటంకాలన్నీ పోగొట్టాల, మనకు కావాల్సిన విషయాలన్నీ చెప్పాలి. అందుకనే మరి ఆత్మానుభూతిలో ఉండాలంటే, నేను ఆత్మననేటువంటి భావంలో స్థిరంగా ఉండాలంటే వాసనలు అంతం కావాలి. వాసనలు అంతం చేసుకోవాలంటే నేను ఆత్మననేటువంటి స్థితిలో ఉండాలి. నేను ఆత్మననే స్థితిలో ఉండాలంటే ఏమిటోనండి కర్మ, ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, ఇది మన అనుభవం. మరి దానికి ఏమిటి మార్గం అని అంటే, దానికి మార్గం చెబుతున్నా 278వ శ్లోకంలో, దాన్ని మనం రేపు తెలుసుకుందాం.